ఈ ధ్యాన స్థితికి మీరు తీసుకునే సంకల్పాలు మరవకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవను, శరీరాన్ని కదపను. ఇది రెండు సంకల్పాలు ధ్యానంలో. పద్మాసనంలో కూర్చున్నాక కళ్ళు తెరవను, శరీరాన్ని కదపను. సాధ్యమైనంత వరకు ఒకవేళ కదపాల్సి వస్తే శరీరాన్ని తక్కువగా కదిపి సెట్ అవటానికి ప్రయత్నం చేస్తాను, ఎక్కువ కదపను అనేది ఈ ముండి పట్టుదల మీరు అలవాటు చేసుకోవాలి. ఫలితం రావాలి అంటే సవ్యంగా చేస్తేనే ఫలితాలు వస్తాయి. ఎంత అద్భుతమైనటువంటి కెమెరా మీ దగ్గర ఉన్నా షాట్ తీస్తున్నప్పుడు మీ చేయి ఉణికితే కోట్ల విలువ చేసేటటువంటి కెమెరా కూడా మీకు మంచి బొమ్మ ఇవ్వదు. అలాగే ఇది కూడా ఇంకా కదలిక ఉండకూడదు. యం లబ్ధ్వా చాపరం లాభం, మన్యతే నాధికం తతః. అసలు ఆ శబ్దాలు కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి ప్రతి సమర్థ సద్గురువు కూడా మానవ జాతికి అందిస్తున్నటువంటి మాటలు ఇది. ఇది నువ్వు చేయి, దేన్ని నువ్వు చేయాలి, కదలకుండా స్థిరంగా కళ్ళు మూసుకుని శరీరాన్ని కదపకుండా స్ట్రైట్ గా ఉంచుకుని శ్వాసను గమనిస్తే ఇంతకంటే గొప్ప లాభము నీకు ఉండదు. అన్నిటినీ వదిలేసి దీన్ని పట్టుకుంటావు నువ్వు. నువ్వే ఇంత కోరికల పుట్ట అయినటువంటి మనిషే దీన్ని అవగాహన చేసుకోగలిగితే, దీని ద్వారా వచ్చేటటువంటి లాభాన్ని ఒకసారి రుచి చూడగలిగితే. చిన్నపిల్లలకి ఆవకాయ అలవాటు చేస్తాం మనం, కారం అలవాటు చేస్తాం, వాడు తిన్ను మురగమని పారిపోతూ ఉంటాడు. వాడు వెంటబడతాం సాత్విక ఆహారాన్ని వదిలేసి ఈ రాక్షసికమైన తామసికమైనటువంటి ఆహారాన్ని అలవాటు చేయటానికి. ఈ ఆహారం అలవాటు అయిపోయిన తర్వాత బాబు నువ్వు ఆహారం మార్చుకుంటే నీ రోగాలు పోతాయంటే వాడు మార్చుకోలేని స్థితికి వచ్చాడు. మీ జీవితాలని మీరు చూసుకోండి. ఈ క్లాసులు మిమ్మల్ని పరీక్షించుకుని మీ యొక్క బలహీనతలను మీరు అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలు చెప్తున్నారా, పెద్దవాళ్ళు చెప్తున్నారా, ఎవరు చెప్తున్నారు అన్నది క్వశ్చన్ కాదు. అక్కడ ప్రశ్న ఏంటి అంటే చెప్పబడుతున్నటువంటి విషయము సబువుగా ఉన్నదా, ఫస్ట్ పాయింట్. ఒకవేళ సబువుగా లేకపోతే దాని వెనకాతల ఒక పెద్దవాళ్ల యొక్క మాట యొక్క విలువ ఉన్నదా, ఆథెంటిసిటీ ఉన్నదా, శ్రీకృష్ణుడి కంటే, వేదముల కంటే, ప్రపంచానికి యుగయుగాలుగా దారి చూపిస్తున్నటువంటి మహానుభావుల కంటే గొప్పదైనటువంటి ఆథెంటిక్ స్టేట్మెంట్ మనకి దొరకదు. వాళ్ళు చెప్తున్నారు ఇది, నువ్వు స్థిరంగా కూర్చోటం నేర్చుకో, కళ్ళు కదపకు, తెరవకు, శరీరాన్ని కదపకు, శ్వాసను మాత్రమే నువ్వు చూసుకుంటే ఏమవుతుంది నీకు. యం లబ్ధ్వా చాపరం లాభం, మన్యతే నాధికం తతః. దీని ఒడ్డున వచ్చే ఆ లాభం ఎంత గొప్పది అంటే ఇంకా నువ్వు ఏది కావాలనుకో, నువ్వు ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ వస్తుంది నీకు. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఓ భయంకరమైనటువంటి కష్టం వచ్చి పడ్డా కూడా నువ్వు విచలితుడు కాదు. ఆ లాభం వస్తుంది అని తెలిసి కూడా కూర్చోలేకపోవటం అనేది ఖచ్చితంగా మరి యొక్క నీచ మానసిక స్థితి అని అర్థం చేసుకోండి. ఆ నీచత్వం నుంచి బయటపడండి. ఈ పూర్ణిమ నాడు, జ్యేష్ఠ పూర్ణిమ నాడు మీరు బయటపడండి దాని నుంచి. నేను ఖచ్చితంగా మంకుపట్టు పట్టుకుని గంటల గంటలు దీన్ని ప్రాక్టీస్ చేస్తాను. వీలున్న వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేయకపోవటం కంటే ఘోరమైనటువంటి దౌర్భాగ్యం ఉండదు. వీలున్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, పని పాటలు చేసుకుంటూ, ఏదేదో చేసుకోవాలి, బాధ్యతలు ఉన్నవాళ్ళు పాపం చేయలేకపోవచ్చు. ఏ బాధ్యతలు లేకుండా తిని కూర్చునే వాళ్ళు దీన్ని చేసుకోలేకపోతే ఖచ్చితంగా మీరు దౌర్భాగ్యులే. కరెక్ట్ చేసుకోండి దాన్ని. ఎందుకు మీ జీవితాన్ని మీ చేతులారా పాడు చేసుకుంటారు? అర్థమయ్యాక అది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, రేపటి నుంచి కాదు. మీకు అర్థమైపోయింది కదా, ఇక్కడ మీకు ఇంకో పని ఏం లేదు. ఇంచేత సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఈ సంకల్పాన్ని మీరు గుర్తుంచుకోండి. నడుస్తున్నా కూడా బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉంచుకోండి, మెడ స్ట్రైట్ గా ఉంచుకోండి, వంగకండి. దాని ఈ విషయం చెప్పడానికి హాలీవుడ్ లో గంటకి $500 తీసుకుని చెప్తున్నాడు అలెగ్జాండర్ టెక్నిక్ అని. ప్రాబబ్లీ నేను అంత తీసుకోవాలేమో మీ దగ్గర, మీరు వింటాను అది ఉత్తరే చెప్తే నచ్చకపోతే ఇంకా ఆ క్యాంప్ ఫీజు పెట్టాలి $200,000 మీకు ఇది నేర్పుతాను. ఏం నేర్పుతాను అంటే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఇది సీక్రెట్ సుఖంగా జీవించటానికి. ఏ దిశ వెళ్ళొద్దు మీరు, ఏ కోరికలు మీరు ఆలోచించకండి. మీకు అర్థమవటంలే, మీ కోరికలు మీ ప్రయత్నాల వల్ల తీరటం లేదు, మీ కర్మ వల్ల తీరుతోంది అది. మీకు ఆ కర్మ లేకపోతే మీరు కోరుకున్నా ఆ కోరికలు తీరవు. అంచేత మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కరెక్ట్ యాంగిల్లో లైఫ్ ని డైవర్షన్ ఇచ్చుకోవడం, జీవితానికి దిశ ఇచ్చుకోవటం నేర్చుకోండి. అందుకే ఏమన్నాను అక్కడ దిశశ్చానవలోకయన్. ఇప్పుడున్న ఏ దిశ కరెక్ట్ కాదు, ఉంటే మీరు సుఖంగానే ఉండేవారు. అంచేత ఆ దిశల వైపు చూడవద్దు మీరు. మరి ఏ దిశ వైపు చూడాలి మీరు? శ్వాస వైపు చూడండి. బేసిస్ మొత్తము సైన్స్ ఈనాడు ఫండమెంటల్ అనేటటువంటి మాట మీద నడుస్తుంది. మౌలికమైనటువంటి ఆధారభూతమైనటువంటివి ఏమున్నాయి? కెమిస్ట్రీకి వెళ్లేసరి కల్లా వాడు మూడు ఫండమెంటల్ పార్టికల్స్ ని పట్టుకున్నాడు, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఫిజిక్స్ కు వెళ్తే వాడు నాలుగు ఫండమెంటల్ ఎనర్జీస్ ని పట్టుకున్నాడు, గ్రావిటేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్, వీక్ ఇంటరాక్షన్స్ అని పేరు పెట్టారు వాళ్ళు. దానికి నాలుగు ఎనర్జీస్ ని పట్టుకున్నారు వాళ్ళు. ఇదంతా కలిపి అందరి సైంటిస్టుల యొక్క కోరిక ఏంటి అంటే ఒకే ఒక ఎనర్జీని పట్టుకోగలిగితే, ఒకే ఒక పార్టికల్ ని పట్టుకోగలిగితే, మన ఋషులు పట్టుకున్నారు. జీవించి ఉన్న ప్రతి ప్రాణి, నేను వాడిన మాట అర్థం చేసుకోండి, అక్కడ ప్రతి ప్రాణి చెట్టైనా శ్వాస పీల్చుకుంటూనే ఉంటుంది, యాటమ్ అయినా దానికి కావాల్సినటువంటి పల్సేషన్స్ ఉన్నాయి, గెలాక్సీస్ కి దానికి కావాల్సినటువంటి పల్సేషన్స్ ఉన్నాయి, సూర్యుడికి దానికి కావాల్సినటువంటి పల్సేషన్స్ ఉన్నాయి. ప్రతీది కూడా దానికి కావలసినటువంటి శ్వాసని శ్వాస చేస్తున్నట్టే. మీరు ఎందుకు జీవించి ఉన్నారు అంటే శ్వాస పీల్చుకుంటున్నారు కనుక. ఆ శ్వాసను పట్టుకోండి మీరు, జీవితం మారిపోతుంది. చుక్కాని మార్చగలిగితే ఈ ఒడ్డుకు వెళ్లవలసిన వాడు ఇంకో ఒడ్డుకు వెళ్ళిపోతాడు, ఆపోజిట్ ఒడ్డుకు వెళ్ళగలుగుతాడు చుక్కాని మారుస్తే, డైరెక్షన్ మారుస్తే. ఆ డైరెక్షన్ ఎక్కడ మార్చాలి అంటే శ్వాస మీద మార్చాలి. మీరు ఎలా మార్చాలి? ఇప్పుడు నేను అక్కడ చెప్పేది మీకు, మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటే శ్వాసను ఎలా మార్చుకోవాలో మీకు అర్థమవుతుంది. కొందరు కొన్ని పుస్తకాలు చదివి, మాస్టర్ మేము ఎడం వైపు శ్వాసను మార్చేస్తున్నాం, కుడివైపు శ్వాసను మార్చేస్తున్నాం, చేయకండి ఆ ప్రయత్నాలు, మీరు వేస్ట్ ఆఫ్ టైం. అది తప్పేమవుదు, దానివల్ల ప్రమాదాలు ఏం అవ్వదు, కానీ అన్యాచురల్ అది మార్చడం. న్యాచురల్ గా సహజంగా మీ ఆలోచన విధానం మారాలి. దానికి కావలసినటువంటి ఈ విధానం మెయిన్, ఇంకా మిగతావంతా యాంజిలరీ. శ్వాసని గమనించుకోండి, దట్ ఈజ్ యువర్ బేసిస్. మీ జీవితానికి బతకటానికి, మీరుగా ఉండటానికి కారణము మీరు శ్వసించే విధానమే. ఇంతమంది ఇన్ని రకాలుగా జీవిస్తున్నారు, రకరకాలైనటువంటి అహంకారాలున్నాయి. నేను స్త్రీనని, నేను పురుషుణ్ణని, నేను ఫలానా వాళ్ళ అమ్మాయినని, నేను ఫలానా వాళ్ళ అబ్బాయినని, నేను ఇంజనీర్నని, నేను డాక్టర్నని, నేను హౌజీఫ్నని, నాకు ఉద్యోగం ఉందని, నాకు ఉద్యోగం లేదని, నా పిల్లలు నా మాట వింటున్నారని, నా పిల్లలు నా మాట వింటం లేదని, మీరు ఏదైనా పెట్టుకోండి, రకరకాలైనటువంటి ఆలోచన సముదాయం. మీరు ఆలోచన సముదాయము మాత్రమే. ఆ ఆలోచన సముదాయానికి కారణం ఏంటి అంటే మీ శ్వాస బేసిస్ అది. అంచేత ముందు శ్వాసను మార్చుకోవటానికి ప్రయత్నించకండి, దాన్ని గమనించుకోవటానికి ప్రయత్నం చేయండి ముందు. అసలు ఏమవుతోందో అది మీ బాధలన్నిటికీ కారణము, మీ ఇరిటేషన్స్ అన్నిటికీ కారణము, మీ కోరికలు తీరకపోవటానికి కారణము, మీ కోరికలు తీరటానికి కారణము, మీ అమ్మాయిలకి పెళ్లిళ్లు కాకపోవటానికి కారణము, పెళ్లిళ్లు అవటానికి కారణము, అబ్బాయిలకి ఉద్యోగం రావటానికి కారణము, రాకపోవటానికి కారణము మీ శ్వాసే. అది మీకు అర్థమవుతుంది రోజు కూర్చుంటే. కానీ కనీసం ఒక గంట మీరు ఆ డిటర్మినేషన్ తో వెళ్ళండి ఇక్కడ నుంచి. అది నా కోసం చేయటం లేదు, మీరు గురువుని ఉద్ధరించడానికి చేయటం లేదు, మీరు ఏ గురువుని అనుగ్రహించటం లేదు. మీ జీవితాన్ని మీరు మార్చుకోబోతున్నారు, మీ జీవితాన్ని మీరు ఆనందమయం చేసుకోబోతున్నారు దీని ద్వారా. ఇది చేసుకోలేకపోతే ఖచ్చితంగా మనం దౌర్భాగ్యమే. వీఆర్ ద గ్రేటెస్ట్ ఫూల్స్ ఆన్ ఎర్త్. ఇంత కరెక్ట్ గా డైరెక్ట్ గా జీవించడానికి మీకు దారి తెలిసాక, ఏది పట్టుకుంటే అన్నీ వస్తాయో అని తెలిసాక కూడా మేము దీన్ని ఆచరించలేకపోతాము మాస్టారు అని మీకు అనుమానం వచ్చింది అంటేనే అర్థం ఏంటి అంటే, మీరు ఆలోచించుకోండి ఎంత నీచాతి నీచమైనటువంటి బ్రతుకులో మనవి. మరి దాంట్లోంచి బయటపడాలి మీరే. మనేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. గురువుగారు మీరు శక్తి ఇచ్చేయండి. రకరకాలైనటువంటి మాటలు వింటూ ఉంటాను, గురువుగారు మీరే రప్పించుకోండి, గురువుగారు మీరే రప్పించుకోండి, మీరే చేయండి. నిజంగా మీకు ఆ దమ్ము ఉంటే నువ్వు ఎలాగో వచ్చేస్తావు, మాట మాత్రమే అది మోసగించుకోవటానికి నిన్ను ఇతరులని. అబ్బా వీళ్ళు ఎంత భక్తుడు, గురువుగారు చెప్పినట్టు జీవిస్తున్నాడు. దయచేసి మిమ్మల్ని మీరు మోసగించుకోకండి, ఆ ధైర్యం తెచ్చుకోండి. పూర్ణిమ నాడు మీరే నిర్ణయం తీసుకునేది, ఆ నిర్ణయం యొక్క ఫలితాలు కూడా మీవే. శ్వాసను గమనిస్తూ ఈ మాటలు వినండి. మనస్సు శ్వాస మీద ఉండాలి. శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటికి వస్తుంది. దాన్ని గమనిస్తూ అర్థం చేసుకోండి. ఆ శ్వాస ద్వారా ఈ భావ తీవ్రత మీలోకి వెళ్ళనివ్వండి. ప్రతి పూర్ణిమకి కూడా ఈ భావ తీవ్రత అందుతుంది ప్రతి వ్యక్తికి. మిస్ అవుతాం దాన్ని మనం. రాబోయేటటువంటి సివిలైజేషన్ లో, రాబోయేటటువంటి రోజులలో ఇవాళ మీరు విన్నటువంటి ఈ మాటలు మీరు గుర్తు చేసుకుని, అప్పుడు మేము విన్నాం కదా అలాగే జరుగుతోంది కదా అని మీరు తెలుసుకుంటారు. ఎవ్రీ పూర్ణిమ విల్ బి ఏ హాలిడే. సండేజు మండేజు అలాగే ఉండవు. ప్రతి పూర్ణిమ హాలిడే అవుతుంది, ప్రతి అష్టమి హాలిడే అవుతుంది. రెండు అష్టములు, ఒక అమావాస్య, ఒక పూర్ణిమ, మళ్లీ నాలుగు వస్తాయి అక్కడ. కానీ వారాల ప్రకారంగా కాదు, తిథుల ప్రకారంగా హాలిడేస్ వస్తాయి. దీన్ని ఉపయోగించుకోవటానికి, ఈ సాధనలు తీసుకోవటానికి ఎంత తొందరగా అది, మీరు ఎంత తొందరగా మారితే. మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి పూర్ణిమల్ని, మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి అష్టమల్ని, మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి అమావాస్యలను. మీకు అది ప్రముఖం అవ్వాలి. పూర్ణిమ వస్తోంది అంటే ఒక పండుగ లాంటి భావం రావాలి మీకు, ఒక ఉత్సవం లాంటి భావం రావాలి మీకు. ప్రతి పూర్ణిమకి మనం మొదలెట్టేసాం దాన్ని. ఏప్రిల్ పూర్ణిమ చేసుకున్నాం, మే పూర్ణిమ చేసుకున్నాం, జూన్ నెలలో ఉండేటువంటి పూర్ణిమ ప్రస్తుతం ఉన్నాం మనం, జూలై పూర్ణిమ, గురు పూర్ణిమ. అలాగా ప్రతి పూర్ణిమ కూడా ఒక విశేషమైనటువంటి ఉత్సవాన్ని మీ దగ్గరికి తీసుకువస్తుంది. దాన్ని గమనించుకుంటూ ఆ వాతావరణాన్ని మనం నిర్మించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. శ్వాస ఇదే మౌలికమైనటువంటిది, ఇది మర్చిపోకండి. ఇంత గందరగోళం ఎందుకు చెప్తున్నాను అంటే, మీ దృష్టి శ్వాస మీద ఉండాలి. ఏం చేసినా కూడా పానీయములు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్ సురారిసుతుడే తద్విశ్వము. నీళ్లు తాగుతోన్నా, ఆహారం తీసుకుంటోన్నా, ఇతరులతో మాట్లాడుతూ ఉన్నా, నవ్వుకుంటూ ఉన్నా, నిద్రపోతున్నా, నడుస్తూ ఉన్నా కూడా మీ దృష్టి శ్వాస మీదే ఉండాలి. బై ప్రాక్టీస్ వస్తుంది అది. ఆ స్థితికి ఎదగండి మీరు. ఆ సంకల్పం తీసుకోండి మనసులో, మీలో మీలే రిపీట్ చేసుకోండి. నేనేం చెప్పనదే, నేను ఖచ్చితంగా రోజుకి ఒక గంట సేపైనా కుదుటగా ఒక చోట కూర్చుని, నేను పనిచేస్తూ చేస్తున్నాను మాస్టారు అనే మాట అనకండి. మీరు మోసపోతున్నారు, నన్ను మోసగిస్తున్నారు. ఖచ్చితంగా ఒక గంట మీరు ప్రతిరోజు కూడా ఈ శ్వాసను గమనించుకోవటానికి కాలం వ్యతీతం చేయాలి. ఆ టైం అప్పుడు మంత్ర జపం చేయకూడదు. రెండు కల్పిస్తాను మాస్టారు నేను, మీరు ఆ పని చెయ్యొద్దు. శ్వాసనే గమనించమంటున్నాను నేను ఒక గంట సేపు రోజు. రోజుకి ఒక గంట సేపు శ్వాసనే గమనించండి. ఈ పవిత్రమైనటువంటి సిద్ధి సాయి సమ్ముఖంలో మనసులో ఆ నిర్ణయము 5 సార్లు రిపీట్ చేసుకోండి. నేను ప్రతిరోజు కనీసము ఒక గంట శ్వాసను గమనిస్తాను, కొంచెం గట్టిగా ధైర్యంగా అందరూ నోరు విప్పి ఈ సంకల్పాన్ని తీసుకోండి. ఈ సంకల్పం కూడా తీసుకోవటానికి భయపడేటటువంటి మీరు మీ జీవితాలలో శాంతి రావాలి అని ఎలా కోరుకోగలరు? అందుకు కదా ఇక్కడికి వచ్చింది. ధైర్యంగా చేసి తీరాలి, మీరు చేస్తాను అనే నమ్మకంతో ఈ సంకల్పం తీసుకోండి. నేను ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక గంట సేపు శ్వాసను గమనిస్తాను. నేను ప్రతిరోజు ఒక గంట సేపు శ్వాసను గమనిస్తాను. నేను ప్రతిరోజు ఒక గంట సేపు శ్వాసను గమనిస్తాను. గమనించండి, ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత రెండో నిర్ణయం మనం తీసుకోబోతున్నాం. ఈ రెండో నిర్ణయం తీసుకునేటానికి ముందు దాని గురించి కొంచెం అవగాహన చేసుకోండి. ఇంతకంటే ముందు మనం ఒక నిర్ణయాన్ని ఆల్రెడీ అవగాహన చేసుకుని ఉన్నాం. ఆ నిర్ణయం ఏంటి అంటే, నేను నా జీవితాన్ని నా చేతిలోకి తీసుకుంటున్నాను, నేను నా జీవితాన్ని నా చేతిలోకి తీసుకుంటున్నాను అనేటటువంటి నిర్ణయము పాటించినటువంటి వాళ్ళని మనము మహాపురుషులు అంటాము. అది ఏదైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు, వాడు సైంటిస్ట్ కావచ్చు, బాటనిస్ట్ కావచ్చు, కొత్త కొత్త విషయాలు కనిపెట్టిన వాళ్ళు. వీళ్ళెవరికి ఆ కొత్త విషయాన్ని నువ్వు కనిపెట్టడానికి నీ కాలాన్ని డబ్బుని ఉపయోగించు అని చెప్పలేదు. చాలా విశేషమైనటువంటి ఉదాహరణ నేను తరచూ ఇచ్చేది ఎవరి గురించి అంటే, స్వింగ్ మెషిన్ కనిపెట్టిన వాడి గురించి. వాడికి ఎప్పుడో ఒక ఆలోచన వచ్చింది, ఆ మనిషికి నాకు ఆ మనిషి పేరు గుర్తు రావటం లేదు, అతనికి స్వింగ్ మెషిన్ కనిపెట్టాలి అని కోరిక వచ్చింది. రాబర్ట్ హోవే. అతనికి స్వింగ్ మెషిన్ కనిపెట్టాలి అనే కోరిక వచ్చాక ఇంకా దాని మీద ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నాడు. చివరికి ఆస్తి అంతా అమ్ముకున్నాడు, ప్రయోగం సఫలం కాలేదు. చివరికి ఆస్తిని జప్తు చేయడానికి నోటీస్ వచ్చింది అతనికి, ఇంకో 5-6 రోజుల్లో నీ ఆస్తిని జప్తు చేస్తున్నావు, నువ్వు దయచేసి నీ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపో. ఆ రోజు రాత్రి పడుకున్నారు అతను, భార్య, పిల్లవాడు. ఇంకా ఈ ఇంట్లో మనం ఉండేది 2-3 రోజులేను, తర్వాత ఏమవుతుందో, కనిపెడదాం అనుకున్నాం స్వింగ్ మెషిన్, కనిపెట్టలేకపోయాను అని విచారిస్తూ పడుకున్నాడు. కానీ ఎలాగో అలా కనిపెట్టాలి అంటే అతని భార్య అంది, ఇంకా మనం వదిలేది లేదు, ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మనం కనిపెడదాం. చిన్న కుర్రాడు 10-12 ఏళ్లవాడు ఉన్నాడు. నాన్న నువ్వేమీ అధైర్యపడకు, నువ్వు కనిపెట్టదలుచుకున్నావు, పొందినే ఇల్లు లేకపోతే ఏమైంది, ఎక్కడో అక్కడ ఉంటాం మనం, అయినా మన ప్రయత్నాలు మానవద్దు. తండ్రికి కొంచెం ధైర్యం వచ్చింది. ఉన్న ఆస్తి అంతా కూడా తాగుడు మిగతా విషయాలలో పోగొట్టుకోలేదు, ఒక మంచి దానిని కనిపెడదాము అనుకుని పోగొట్టుకున్నాడు. మన యొక్క జీవిత విధానం చూడండి, పనికిరాని వాటిల్లో డబ్బు ఖర్చు పెట్టుకుని డబ్బు పోగొట్టుకుంటాం, పనికొచ్చే వాటిల్లో పోనీ ఒక మంచి ఫలితానికి మనం డబ్బు పెట్టామనేటటువంటి మాట మన మనసులోకి రాదు. మన ఆలోచన సరిని కొంచెం సవరించుకుందాం, మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం ఎంత విపరీత ధోరణిలో జీవిస్తున్నాం. మనం డబ్బు సంపాదనకే అవస్థపడతాం, కానీ నేను రాంగ్ ట్రాక్. ఇంచేత ఆ రోజు రాత్రి భార్య, అతను, ఆ పిల్లవాడు, సరే ఏం చేస్తాం, ఇంకో 4-5 రోజుల్లో ఇల్లు వేలం వేసేస్తారు, సరే ఎక్కడికో వెళ్దాం, మా స్నేహితులు ఎవరైనా ఉన్నారా, స్నేహితులు డబ్బుంటే తప్ప రానివ్వరు కదా, అసలు బంధువులింటికి వెళ్లలేము, మరి ఏం చేద్దామని ఆలోచిస్తూ పడుకున్నారట. పడుకుంటే ఆ సైంటిస్ట్ కి కలొచ్చింది. రెడ్ ఇండియన్స్, అమెరికాలో మనకి కోయ జాతి తెగవాళ్ళు ఎలా ఉంటారో అలాగే అక్కడ రెడ్ ఇండియన్స్ అని ఉంటారు. బల్యాలు అవి పట్టుకుని తలకి ఈకలు పెట్టుకుని మూతికి ఎర్రటి రంగు రాసుకుని ఉంటారు వాళ్ళు. వాళ్ళు బల్లాలు పట్టుకుని ఇతన్ని చుట్టూ ముట్టి పొడుస్తున్నట్టు కలొచ్చింది. గాభరా పడి లేచాడు, మళ్లీ పడుకున్నాడు, మళ్లీ అదే కలొచ్చింది. మళ్ళా లేచాడు, ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. ఈ గాభరా చూసి భార్య లేచింది, ఏంటండి మీరు అంత బాధగా ఉన్నారు, మీరు ఎందుకు అధైర్యపడతారు, అసలు మనం చేయగలిగేది చేద్దాం. అధైర్యం కాదు, ఇలాంటి పీడకల ఒకటి వచ్చింది, రెడ్ ఇండియన్స్ అందరూ కూడా మన పొడిచిస్తున్నారట, నన్ను బల్లెం పట్టుకుని. సహజమే కదండి, ఇంకా మన బతుకు అంతే కదా, ఇంకా రేపు బయటకు వెళ్తాం మనం, ఇంకా అందరూ పొడిచేవాళ్లే కదా మన్ని, అది సింబాలిక్ గా మీకు కలొచ్చింది. పొడవనివ్వండి, మనం దానికి ప్రిపేర్ అయి ఉన్నాం కదా. మనం ఒక మంచి పని చేద్దాం అనుకున్నాం, కానీ ఆ మంచి పని మనం ఆపం. నేను మీతో పాటు ఉంటాను, కానీ ఉంటాయి పరిస్థితులు అలాగే, ఏం చేస్తాం దాన్ని అందిట. ఈ లోపల కుర్రాడు లేచి కూర్చున్నాడు. కుర్రాడు లేచి కూర్చుని ఊరుకోవచ్చు కదా. అడిగాడు, నాన్న నిన్ను పొడుస్తున్నారు కదా బల్లెంతో, ఆ బల్లెం ఎలా ఉంది అని అడిగాడు. ఆ ప్రశ్న ఎలా ఉంటుందో ఊహించుకోండి, చిన్నపిల్లలకి తెలియదు కదా ఎప్పుడు ఏ ప్రశ్న వేయాలో. అసలే తండ్రి బాధపడుతున్నాడు, భార్య ఓదారుస్తోంది. ఈ కుర్రాడు ఏమడిగాడు, ఆ బల్లెం ఎలా ఉంది అని అడిగాడు. ఆ ఒక్క మాట జీవితాన్ని మార్చేసింది వాడిది, రాబర్ట్ హో యొక్క జీవితాన్ని. ఎలా ఉంది ఆ బల్యం ఆలోచించాడు, ఎలా ఉందో ఆ బల్యం, ఏముంది ఆ బల్యానికంటే, బల్యం మీద ఫాలం ఉంటుంది కదా పొడిచేది, దాని మీద ఒక కన్న ఉందిట, స్వింగ్ మెషిన్ తయారైపోయింది. ఒక కళ ఎప్పుడు వచ్చింది ఆ కళ, సర్వస్వము అయిపోయింది అనుకున్నప్పుడు. సర్వస్వము అయిపోయింది అనుకున్న తర్వాత కూడా నేను వదలను, నేను ఒక మంచి పని చేద్దాం అనుకున్నాను, నేను చేసి తీరుతాను అనుకున్నప్పుడు కూడా ఒక కళ వచ్చినా కళని దర్శించలేదు వాడు. కళని గమనించి ఉంటే చిన్న కుర్రాడు అడిగాడు ఏముందని. అంటే చిన్న కుర్రాడి ద్వారా ప్రకృతి వాడికి చెప్పించింది, ఒరే నోరు మూసుకోరా, నువ్వు మాట్లాడుకు, నాన్న అంత బాధపడుతూ ఉంటే ఆ పిచ్చి ప్రశ్న వేస్తావా అనే మాటే అని ఉంటే అతని భార్య, మరి ఏమైపోయేదో అసలు స్వింగ్ మెషిన్ ఉండేది కాదేమో ఈనాడు. కానీ ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే, ఆ శ్వాసను గమనిస్తే ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా మీకు ఆ లాభాలు వస్తాయి. ఒకళ్ళు చెప్పింది కాదు, ఇద్దరు చెప్పింది కాదు, ప్రతి సైంటిస్ట్ జీవితంలో, ప్రతి ఋషి జీవితంలో, ప్రతి యోగి జీవితంలో, ప్రతి అవతార పురుషుడి యొక్క జీవితంలో, ప్రతి మనుష్యులకి మంచి కోరే యొక్క లీడర్స్ యొక్క జీవితంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగటానికి మనం ఇంకొక ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఏంటి అది ఇంకొక ప్రయత్నం అంటే, ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నేను ఏ లక్ష్యాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నానో ఆ లక్ష్యాన్ని వదలను అనేటటువంటి మంకు పట్టుదల ఉంది. అది అర్థం చేసుకోండి. మీరు బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, బాహ్య పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, బాహ్య పరిస్థితులు మీకు వీలు కల్పించినా, బాహ్య పరిస్థితులు మీకు అడ్డుతగులుతున్నా కూడా నేను ఆ లక్ష్యాన్ని వదలను అనేటటువంటి నిర్ణయాన్ని మీ చేతిలోకి తీసుకోవాలి. అంతే తప్ప బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే నేను చేస్తాను, బయట పరిస్థితులు అనుకూలంగా లేకపోతే నేను చేయను అంటే కుదరదు. ఏంటి మనం తీసుకున్నటువంటి మూడు నిర్ణయాలు, నేను మళ్లీ రిపీట్ చేస్తాను. ఈ నిర్ణయాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి. నేను భూమిపై స్వర్గావతరణకు శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఈ సంకల్పాన్ని వదలకండి. ఈ సంకల్పమే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోను. రెండవ సంకల్పము, పృథ్వీ మీద మానవ జాతికి సహజ జీవిత విధానాన్ని నేను పాటిస్తో అందిస్తాను. దీనినే వేదమయ జీవితము అంటారు. నేను సహజ జీవిత విధానాన్ని పాటిస్తూ దానిని ప్రపంచానికి అందిస్తాను. దీనిని వేద విద్య అంటాము. మూడవది, నా యొక్క ఈ ప్రయత్నము ద్వారా ప్రతి మానవ వ్యక్తికి మొదట శాంతి, రెండవది సమృద్ధి, మూడవది సుఖము అందిస్తానని ప్రయత్నిస్తాను. ఇది అర్థం చేసుకోండి. ఈ సంకల్పము ఇంకా వదలకండి. మీ జీవితంలో దానికి మీరు పుట్టారు. ఇంకా మీరు ఇంజనీర్సా, రిటైర్డ్ పీపులా, ఇంట్లో వంట మాత్రమే చేస్తున్నారా, మీకు చదువు ఉందా చదువు లేదా, ఇదేది ఇంపార్టెంట్ కాదు ఈ సంకల్పానికి. ఇందిరాగాంధీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు స్వాతంత్ర సంగ్రామంలో వానర సైన్యం నిర్మించుకుంది చిన్నపిల్లలది. ఇప్పుడు పిల్లలందరూ కూడా చిన్న చిన్న కోరికలకి వాటికి ఎగురుతూ ఉంటే పిలుస్తూ ఉంటే ఆవిడేం చేసేది, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మెసేజ్ చేస్తే చిన్నపిల్లలు కదా, ఎవరు పట్టించుకునేవారు కాదు వాళ్ళని, అందజేసేది. అంచేత చిన్నపిల్లలైనా సహాయపడదలుచుకుంటే సంకల్పాన్ని వదలకండి. మీరు ఏం చేస్తున్న ఈ సంకల్పానికి అనుగుణ్యంగా మీరు జీవించవచ్చు. అంచేత ఈ పూర్ణిమ నాడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు మాత్రం మీరు వదలకండి. మాస్టర్, మిమ్మల్ని మీరు ఎందుకు మోసగిస్తారు? ఒక గంట టైం ఎందుకు దొరకదు మీకు చేయాలంటే? టైం లేదు అనే మాట మాత్రము దయచేసి అనొద్దు. మీరు అంత బిజీ కాదు, మనలో ఎవరమూ అంత బిజీ కాదు. నిజంగా మీరు అంత బిజీ అవుతే నేను ఒక చిన్న సొల్యూషన్ దానికి చెప్తాను. నేను రోజు మీరు ఎన్ని గంటలు లేస్తున్నారో అంతకంటే ఒక గంట ముందు లేవండి, టైం వచ్చేస్తుంది మీకు. అసలు టైం లేకపోతే కానీ చాలా మంది నన్ను అడుగుతారు, అయితే మాస్టారు పొద్దున్న 15 నిమిషాలు సాయంత్రం 15 నిమిషాలు చేసుకునేదా? కుదరదు. గంట సేపు కంటిన్యూస్ గా చేయాల్సిందే. ఫలితం రావాలి అంటే లంచ్ చేస్తున్నాను అని చెప్పి మీకు ఒక స్పూన్ నోట్లో పెట్టేసి లంచ్ అయిపోయింది వెళ్ళిపో అంటే అట్ట ఒప్పుకుంటారా? ఇక్కడ ఆర్గనైజర్స్ చెప్తారు మీకు, లంచ్ టైం అయిపోయిందండి, మరి టైం లేదు, 15 నిమిషాలే టైం ఉంది, ఓ పని చేద్దాం, అందరి నోట్లో తలో స్పూను పెట్టేస్తాం, ఇది లంచ్ అయిపోయింది. కుదరదు అలాగా. గంట సేపు ఖచ్చితంగా గడియారం చూసుకుని మీరు కూర్చోవలసినదే. అంచేత ఇంకా ఇవాళ నుంచి ఒక గంట టైము దీనికి మీరు కేటాయిస్తున్నారు ధ్యానానికి. ఇదే పూర్ణిమ రోజు ఇంకొక గంట కాలం మీరు కేటాయించవలసి వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి పృథ్వీపై స్వర్గావతరణ, వేద జీవిత విధానము, శాంతి సమృద్ది సుఖము అందరికీ అందజేయటానికి ఇంకొక గంట కాలం మనం వెచ్చించబోతున్నాం. అదే మంత్ర జపముగా మనం యూజ్ చేస్తాం. ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ ఓం. ఎందుకు ఇదే అంటున్నాం? ఈ మాటల వెనకాతల ఒక అద్భుతమైనటువంటి ఆరా ఉంది. ఏదైనా ఒక మాట అనేసరికల్లా ఆ మాటకి సంబంధించినటువంటి వస్తువులన్నీ గుర్తొస్తాయి మనకి. ఒక మంచి సంఘటన జరుగుతుంది, ఆ సంఘటన పేరు మనం చెప్పగానే అన్ని గుర్తొచ్చేస్తాయి, దానికి ఉన్న రిలేటెడ్ అన్నీ కూడా. అందుకని ఈ పేర్లలో మన భారతీయ సంస్కృతికి చాలా విశేషమైనటువంటి సంబంధం ఉంది. కానీ కొంతమంది అనొచ్చు ఈ నామాల మీద మాకు రుచి లేదు అని. అప్పుడు మీకు ఇష్టం వచ్చిన ఏదైనా ఒక నామాన్ని తీసుకోండి. అది మీకు ఇష్టం లేదు, మీ పేరునే మీరు నామంగా తీసుకోండి, మంత్రంగా తీసుకోండి, ఏమీ అభ్యంతరం లేదు. మన తల్లిదండ్రులు చాలా ఆలోచించి మనకి చాలా మంచి పేర్లు పెట్టారు. ఆ పేర్లన్నీ కూడా ఏదో విధంగా ఆధ్యాత్మికమైనటువంటి పేర్లే కనుక మీరు ఆ పేర్లే తీసుకోవచ్చు. కానీ ఏదో ఒక నామం మాత్రం ఉండాలి. నేను మీకు సజెస్ట్ చేసేటటువంటిది మాత్రము సాయి వెంకటేశ శ్రీరామ్.